దాన్నే ఇన్కాన్షియంట్ అన్నాడు అరవింద్ అజ్ఞానము అన్నాడు. ఇంకా జ్ఞానము మనసులో కూడా ఇంకా రాలే మనం. ఆ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ప్రకృతిలో జరిగేటటువంటి సంఘటనలు ఇది వరకు ఒక వ్యక్తికి జరిగితే ఇప్పుడు మొత్తం ఒక సమాజానికి జరుగుతున్నాయి, రేపు మొత్తం మానవ జాతికి జరగవచ్చు. కానీ స్టెప్స్ అవే, స్టెప్స్ అవే, స్టెప్స్ ఏం మారు. అంచేత దీన్ని ఆ ట్రాన్స్ఫర్మేషన్ గా మనం ఈ జైల్ని ఉపయోగించుకోగలమా? మానవ జాతి మీద ఆధారపడి ఉంటుంది. నేను ప్రయత్నించగలను కానీ మారగలవా మారలేవా, మరి ఎలా మారుతుంది, ఏమి చేయగలం, ఎంతలాగా మనము ఆ ఆలిపూర్ జైల్లో అరవిందోకి వచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్ మనం ఇక్కడ పొందగలము. ఒక సంవత్సరం పట్టింది ఆయనకి, కానీ కాలం మారుతున్నప్పుడు క్యాలిక్యులేషన్స్ లో కంప్యూటర్ ఎప్పుడైతే వచ్చిందో ఒక సంవత్సరంలో చేయగలిగేటువంటి క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు ఎంతసేపట్లో అయిపోతున్నాయి, ఒక సెకండ్ చాలు. చేత మళ్ళా అందరూ ఒక సంవత్సరం జైల్లో పాటు ఉండక్కర్లే కంప్యూటర్ను ఉపయోగించుకోగలిగితే. మరి ఎలా ఉపయోగించుకోవాలి, ఏం చేయాలి? నాకు తెలిస్తే సరిపోదు, మీకు తెలియాలి ముందు. మీకు తెలిసాక దాన్ని మీరు ఆచరణలో పెట్టుకోగలగాలి. దానికి మార్గం ఏంటి? ఫాలో ద లీడర్. నాకు తెలియదు అంటాం బదులు చెప్తున్నది చెప్పుకుంటూ వింటూ అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతూ. ఏంటంటే మార్పు రావాల్సింది ఎక్కడంటే మనస్సులో రావాలి. భూమి స్వర్గంగా మారటానికి మనస్సులో మార్పు రావాలి, కానీ భూమిలో ఏం మార్పు రావక్కర్లే. ఎమర్సన్ అనుకుంటా ఓ అద్భుతమైనటువంటి మాట వాడాడు. ఎమర్సన్ ఏమన్నాడు అంటే, నన్ను నరకంలో పడే అన్నాడు. ఐ విల్ మేక్ ఇట్ ఏ హెవెన్. మనం స్వర్గంలో ఉన్నా కూడా వీ విల్ మేక్ ఇట్ ఏ హెల్. ఏమీ లేకపోతే పక్కవాడు నాకంటే ఎక్కువ సుఖంగా ఉందని ఏడుస్తూ కూర్చుంటావు స్వర్గంలో కూడా. లేకపోతే నువ్వు సుఖంగానే ఉన్నాడు, పక్కవాడు సుఖంగానే ఉన్నాడు, కానీ పక్కవాడి పరిస్థితి నాకు కావాలి అని ఏడవచ్చు. ఏడవటానికి అనేక కారణాలు ఉన్నాయి, ఏడవకుండా ఉండటానికి కూడా అనేక కారణాలు ఉంటాయి. అంచేత ఆ సావిత్రి గురించి రాసినటువంటి పదాలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆల్ ప్రాఫెసీస్, ఆల్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఈస్ ప్రెజెంటెడ్ విత్ ఎ ప్రిసైజ్ అండ్ వండర్ఫుల్ క్లారిటీ. శ్రీ అరబిందో గివ్స్ యూ ద కీ టు ఫైండ్ ద ట్రూత్, టు డిస్కవర్ ద కాన్షియస్నెస్, సో దట్ ద లైట్ మే పెనిట్రేట్ దేర్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్. హీ హాస్ షోన్ ద పాత్ వేర్ బై వన్ కెన్ లిబరేట్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఇగ్నోరెన్స్ అండ్ క్లైమ్ రైట్ అప్ టు ద సూపర్ కాన్షియస్ స్టేట్. You will find the whole journey in detail, and as you go forward, you can discover things altogether unknown to man. That is Savitri and much more. Anjata mana Aravindo group vallaki condition enti ante mana Savitri Gayatri mantram tho modaletam mana class lo dento modaletam Savitri tho modaletam anjata prati roju kuda oka page chadukundam Savitri ji. ఇది చదువుకునేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, మీకు ఇంగ్లీష్ వచ్చినా లేదా ఛందస్సులు ఉందా, రహస్యం అంతా కూడా ఆ ఛందస్సును పట్టుకోవటానికి. ఛందస్సు అంటే ఏంటి? లయ. ఆ లయ చూడండి. ఇట్ వాజ్ ద అవర్ బిఫోర్ ద గాడ్స్ అవేక్. ఇట్ వాజ్ ది అవర్ బిఫోర్ ది గాడ్స్ అవేక్. గాడ్స్ అంటే అమరులు. ఎవరు అమరులు? మనమే. మనమే నిద్ర లేవాలి. ఇట్ వాజ్ ది అవర్ బిఫోర్ ది గాడ్స్ అవేక్. అక్రాస్ ద పాత్ ఆఫ్ ద డివైన్ ఈవెంట్ ద హ్యూజ్ ఫర్బోడింగ్ మైండ్ ఆఫ్ నైట్ ఎలోన్ ఇన్ హెర్ అన్లిట్ టెంపుల్ ఆఫ్ ఎటర్నిటీ లే స్ట్రెక్చ్డ్ ఇమ్మొబైల్ అపాన్ సైలెన్స్ మార్స్. మళ్ళీ చెబుతాను, ఇంగ్లీష్ రాని వాళ్ళు దాని అర్థం చెప్పండి జాగ్రత్తగా. ఉంటే మీకు అర్థం చెప్తాను. ఇంగ్లీష్ ఇది మీరు చదివిన ఇంగ్లీష్ అర్థం కావటం లేదు అన్న వాళ్ళు చేతులేసండి. మీరు చెప్పాలి, జాగ్రత్తగా వినండి. ఏంటో అక్రాస్ ద పాత్ ఆఫ్ ది డివైన్ ఈవెంట్ ద హ్యూజ్ ఫోర్బోడింగ్ మైండ్ ఆఫ్ నైట్ ఎలోన్ ఇన్ హెర్ అన్లిట్ టెంపుల్ ఆఫ్ ఎటర్నిటీ lay stretched immobile upon silence march. ఏమర్థమైంది? మీరు ముందే నాకు అర్థం కాదు అని నిర్ణయం చేసుకున్నాం అనుకోండి, ఎలాగో అర్థం కాదు. మీరు చేసే తప్పది మాకు అర్థం కాదు అనుకోవటం. అక్రాస్ ది పాత్ ఆఫ్ ది డివైన్ ఈవెంట్. డివైన్ ఈవెంట్ అంటే తెలుసా మీకు? డివైన్ ఈవెంట్ అంటే ఒక అద్భుతమైనటువంటి సంఘటన, దైవీ సంఘటన. అక్రాస్ ద పాత్ ఆఫ్ ద డివైన్ ఈవెంట్ అంటే ఈ దైవీ సంఘటనకి వెనకాతలు ఉన్నటువంటి మార్గము. ద హ్యూజ్ ఫర్బోడింగ్ మైండ్ ఆఫ్ నైట్, ఈ రాత్రి ఆపేసింది దాన్ని. అంటే ఏంటి, నాకు అర్థం కాదు అనేటటువంటి ఆలోచన ఆపేసింది. ఎలోన్ ఇన్ హర్ అన్లిట్ టెంపుల్ ఆఫ్ ఎటర్నిటీ, కానీ అనంతమైనటువంటి జ్ఞానము రాత్రిలో నిద్రపోయినా ఉంది. ఇప్పుడు ఇంజనీర్ నిద్రపోయినప్పుడు ఇంజనీర్ కాదా? డాక్టర్ నిద్రపోయినప్పుడు డాక్టర్ కాదా? కానీ వాడు డాక్టర్ ఎప్పుడవుతాడు? నిద్ర లేస్తే. ఇంజనీర్గా ఎప్పుడు మాట్లాడగలడు వాడు? మరి నువ్వు దేవుడిగా ఎప్పుడు పరిస్థితులు? నిద్ర లేస్తే. అంతే, నీలో దైవత్వ అవతరణకి నువ్వు చేయవలసినటువంటి ఏకైక పని ఏంటంటే నిద్ర లేవటం. కాదండి, మేము నిద్రలో లేవు, మేము మెలకుగా ఉన్నాను, అదే నీ భ్రమ. నువ్వు మెలకుగా ఉన్నాను అనేది చాలా సూపర్ భ్రమ నీకు. అంచేత ఇన్ హర్ ఓన్లీ టెంపుల్ ఆఫ్ ఎటర్నిటీ లే స్ట్రక్చర్ ఇన్ యో బాయిల్ అపాన్ ద సైలెన్స్ మార్చ్. నిశ్శబ్దములు శబ్దాతీతమైనటువంటి ఆ స్థితిలో ఈ దైవత్వము దాగి ఉన్నది. అదే విష్ణు ప్రభాకర్ లెలే సైలెన్స్ నువ్వు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి అని చెప్పాం. అలా మనం చదువుకుంటూ ఉందాం మధ్య మధ్యన సావిత్రిని. కానీ మదర్ చెప్పినట్టు సావిత్రి మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయకండి. ఒక్కొక్కడికి ఒక్కొక్కలాగా అర్థం అవుతుంది ఆ మానసిక స్థితి బట్టి. ఇంగ్లీష్ రానటువంటి కొత్త రామకోటయ్య గారు దాని మీద ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాయగలిగారు. ఇంగ్లీష్ రాదు ఆయనకి. ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ అరవిందోలో చెప్పినటువంటి దాని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నామని అసలు ఆ పోర్షన్ తీసి పారేశారు ఎంఏ ఇంగ్లీష్ సిలబస్ నుంచి. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళకి పిహెచ్డీలు అది చేసిన వాళ్ళకి. కొత్త రామకోటయ్య గారు మీరు చూసి ఉంటారు, మీలో చాలా మంది. ఆయనకి ఏం రాదు, 10th క్లాస్ వరకు చదువుకున్నాడు ఆయన. కానీ ఆయన ఈ అరవిందో యొక్క సావిత్రి మీద రాసిన పుస్తకాన్ని మదర్ ఒప్పుకుంది, పిలిచింది ఆయన్ని. చాలా కరెక్ట్గా రాశాడు ఈయన. చేత చెప్తున్నాను, మాకు ఇంగ్లీష్ రాదు అనేటటువంటి భావన ముందు మీరు వదిలేసుకోవాలి. దాన్ని చదువుకుంటూ నిన్న మనము అరవిందో ఇండియాకి రావటం వరకు జరిగినటువంటి సంఘటనలో మూడు ముఖ్యమైనటువంటివి ఏం నేర్చుకున్నాము అంటే, మొట్టమొదటిది మనము భగవంతుడి యొక్క కార్యక్రమాలు చేయటానికి అవతరించాము. అరవిందో మాత్రమే కాదు, మనము కూడా. ఈ మాటలు ఎక్కడైనా ఎవరైనా వింటూ ఉంటే వాళ్ళు కూడా బెంగళూరులోనూ హైదరాబాద్లోనూ, నాకు తెలియదు ఎవడ ఎక్కడ వింటున్నాడు. ప్లస్ ఇదంతా కూడా వాతావరణంలో కూడా వెళ్తుంది కదా, అది ఎవడికో టచ్ చేస్తుంది, వాడికి తెలియదు ఈ మాట టచ్ చేస్తుందని. ఇక్కడ నుంచి ఒక చల్లగాలి కెరటం వెళ్తుంది, చల్లగాలి ఎక్కడి వరకు వెళ్తుంది? అది వెళ్తుంది, దానికి అంత ఎక్కడుంది? నిద్రపోతూ ఉన్నవాడికి ఆ చల్లగాలి తగిలినా అర్థం కాదు, కావాలంటే ఇంకా ముసుగు కూడా వేసేసుకుంటాడు. ఆ చల్లగాలి తగలకుండా ఉండాలని, తగిలితే ఎక్కడ ప్రమాదం వస్తుందో, నిద్ర చెడిపోతుందో అని. కానీ మార్నింగ్ వాక్ బయలుదేరాలనుకో వాడైనా ఆ టైం, అప్పుడు చల్లగాలి తగులుతుంది వాడికి. తగిలి అర్హ చల్లగాలి అని తిట్టుకుని దీనివల్లే జలుబులు అవి వస్తున్నాయి అనుకుని కూడా ఆ చల్లగాలి యొక్క స్పర్శని ఆమె చెందకపోవచ్చు. కానీ ఆ తగిలింది వాడికి, తగలటం తగులుతుంది. లేదు అసలు ఒకడు దానికోసమే కూర్చొని ఉంటాడు, ఆ చల్లగాలి స్పర్శ నాకు ఎప్పుడు వస్తుందా అని కదా. ఏమైనా జరిగిపోవచ్చు. అది ఎందుకు చెప్తున్నాను, ఆ స్పర్శ ఇప్పుడు కూడా ప్రపంచానికి అందరికీ వెళ్ళవలసింది ఏంటంటే, ఆ దైవత్వం యొక్క అవతరణ ప్రకృతిలో జరగకపోతే మానవ జాతిలో ఏడుస్తూ ఉంటుంది, కొట్టుకుంటూ ఉంటారు, వాడు వీడి మీద, వీడు వాడి మీద, వాడి వల్లే జరిగిపోయింది, వీడి వల్లే జరిగిపోయింది, నేను వీడితో కలిసి ఉంటే నాకు ఎక్కువ లాభాలు ఉంటాయి, నాకు వీడితో కలిసి ఉంటే ఎక్కువ లాభాలు ఉంటాయి, దెబ్బలాట్లన్నిటికీ కారణం అదే కదా. కానీ స్పర్శ ఈ దైవీ మురళి గానం అనుకోండి. నేను స్పర్శని ఎందుకంటానంటే, గానం అంటే ఏంటో పెద్ద నాకేం తెలియదు, నాకు ఆనందానుభూతులు తెలియవు, స్పర్శ ఆ తెలుస్తుంది. స్పర్శ అయినా మ్యూజిక్ అన్నా ఒకటేగా. చెవులకు స్పర్శిస్తే దాన్ని మ్యూజిక్ అంటాం, చర్మానికి స్పర్శిస్తే దాన్ని స్పర్శ అంటాం, కళ్ళను ముట్టుకుంటే దాన్ని కాంతి అంటాం. చెప్తారు అన్ని స్పర్శలే. ఇంకా దైవీ స్పర్శ మనలో రావాలి, మనము ఈ ప్రాచాలి. ఈ ప్రపంచాన్ని మార్చడానికి అందరూ రెడీయే, కానీ వాళ్ళని వాళ్ళని మార్చుకోవడానికి ఎవడు రెడీ కాడు. వచ్చిన పెద్ద గొడవ అది. కానీ ప్రపంచాన్ని మార్చడానికి ఏకైక మార్గం ఏంటంటే నువ్వు మారాలి. ఒక సైంటిస్ట్ ఎవడో ప్రపంచానికి ఒక జ్ఞానం అందజేయాలంటే ముందు ఆ జ్ఞానం వాళ్ళలో ఉండాలి. వాళ్ళు ఆ జ్ఞానం లేకుండా ఆ సైంటిస్ట్ ప్రపంచానికి ఏం అందజేస్తాడు? ఇంకా అందజేసేది ఏంటి అంటే సద్దన్నం. అంతే, ఒకవేళ ఆ దైవీ జ్ఞానం లేదనుకో, సద్దన్నం అంటే ఏంటి? ఇంకోటి చెప్పింది చెప్పడం అంతే కదా. ఐన్స్టీన్ అలా చెప్పాడు, వాడు అలా చెప్పాడు, వీళ్ళందరూ పెద్ద సైంటిస్ట్ గురించి చెప్తున్నాం అనుకుంటాడు. వీళ్ళకి ఓ అంటే ఢమ్ కాదు సైన్స్లో. తెలిసి ఉంటే ఇలా ఎందుకు వెళ్ళేది భారతదేశం? ఓ అంటే ఢమ్ వచ్చిన వాళ్ళందరూ కూడా భారతీయులు అయ్యిండి కూడా అమెరికన్స్ అయిపోయారు. అమెరికాలో నాసాలో స్పేస్ రీసెర్చ్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇండియన్సే, కానీ వాళ్ళందరూ కూడా అమెరికనైజ్ అయిపోయారు. ఇంతటి స్పర్శ భగవతత్వం మీలోకి రావాలి అంటే ఇందాక చదివిన మొదటి మాట, ఇట్ వాజ్ ద అవర్ దట్ గాడ్ సెడ్ ఇట్. కాలము ఆసన్నమైనది, దాన్ని గురువు గారు యుగ సంధి అన్నారు. నువ్వు పేరు ఏం పెడుతుంది? ఆయన ఆ పేరు పెట్టాడు, ఈయన ఈ పేరు పెట్టాడు, ద అవర్ ఆఫ్ ది గాడ్ అని. ఈ టైం కనుక ఎవడైతే వేస్ట్ చేసేసుకుంటాడో వాడు చాలా ఆడవాలి అని రాస్తాడు అరవింద్, ది అవర్ ఆఫ్ ది గాడ్ అని ఒక బుక్ ఉంది. అంతేగా, దవర్ ఆఫ్ ద గాడ్ ఏదో నాకు ఆ పేర్లు కరెక్ట్గా గుర్తుండవు అరవిందుని. అందుకే ఈ క్లాసులు ఎందుకు పెట్టుకుంటున్నానంటే అరవింద పుస్తకాలు కూడా కాస్త నాకు నాలుగు తిరిగితే మంచిదని. ఎందుకంటే అందరూ ఒకటే చెప్పారు అని చెప్పడానికి ఇదే నిదర్శనానికి. కాస్త పేర్లు కరెక్ట్గా చెప్తే రిఫరెన్స్ పేర్లు ఇంకే ద అవర్ ఆఫ్ గాడ్ అని అనుకుంటాను నేను. ఒకసారి అరవింద బుక్స్ లో ఉందేమో చూడమ్మా, ద అవర్ ఆఫ్ గాడ్ చిన్న బుక్. ఇంకేత దాన్ని ఆయన ఏం చెప్పారు? యుగ సంధి అన్నాడు. అంచేత నిద్ర లేచే టైం అయింది, నువ్వు నిద్ర లేస్తావా లేవా, యూ హ్యావ్ టు డిసైడ్. అది మనకి అర్థం అవ్వాలి. ఈ యుగ సంధిలో పుట్టినటువంటి మనము, గురువుల గురించి ఇంతగా చర్చించుకుంటున్నటువంటి మనము, దానంతదే ఆ సంఘటనలు జరగటం లేదు. ఇందుకు ఇక్కడికి వచ్చి అందరం మనం కూర్చున్నాం. ఇక్కడ ఏం చెప్తారు అంటే, దేర్ ఆర్ మూమెంట్స్, ది అవర్ ఆఫ్ గాడ్ పుస్తకాలను చదువుతున్నాను, దేర్ ఆర్ మూమెంట్స్ వెన్ ద స్పిరిట్ మూవ్స్ అమాంగ్ మెన్ అండ్ ద బ్రెత్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అబ్రాడ్ అపాన్ ద వాటర్స్ ఆఫ్ అవర్ బీయింగ్. రెండు చెప్తున్నాడు అక్కడ, భగవంతుడి యొక్క ఆత్మ, రెండోదేంటి ద బ్రెత్ ఆఫ్ ది లార్డ్, భగవంతుడి యొక్క ఊపిరి. Waters of our life. There are others when it retires and men are left to act in the strength or weakness of their own egoism. Avataram vachinappudu avataram em chestundi aa bhagavantudu yokka sandeshanni manushulaku andajeyataniki prayatnam chestundi. Okka sari avataram em undadu appudu manushulu ekkadiki potharu? They are others when it retires. It ante enti? Bhagavantudu yokka avatara shakti retire ayipothundi. And men are left to act in the strength or weaknesses of their own egoism. అప్పుడు మనిషి వాడి యొక్క అహంకారము, దాన్ని బట్టి వాడు చేసుకోవాల్సిందే తప్ప ఆ భగవంతుడి యొక్క స్పర్శ వాడికి ఉండదు. ద ఫస్ట్ ఆర్ పీరియడ్స్ వెన్ ఈవెన్ ఎ లిటిల్ ఎఫర్ట్ ప్రొడ్యూసెస్ గ్రేట్ రిజల్ట్స్ అండ్ చేంజెస్ డెస్టినీ. అవతార బుద్ధి వచ్చినప్పుడు, అది చెప్తున్నప్పుడు అది ఏం చేయగలుగుతుంది అంటే, ఎ లిటిల్ ఎఫర్ట్, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయ. కృష్ణుడు చెప్పింది అదే, ఎవడు చెప్పినా అదే చెప్తాడు. కానీ మేము సంస్కృతంలో ఆ శ్లోకాలు చదువుకోవటం వల్ల దాని అర్థాలు మనకి తెలియక గందరగోళం పడుతున్నాం. ఇప్పుడు అరవిందు చెప్పింది, కృష్ణుడు చెప్పాడు, గురువు గారు కూడా ఏం చెప్తారు? జ్ఞాన యజ్ఞంలో ఆ పుస్తకం చదవమన్నాను, అదంతా మర్చిపోయి ఉంటారు మీరు. గురుదేవుడు ఉద్బోధన, ఉద్బోధన చదివితే మంట మండాలి. అసలు యాక్చువల్ గా మంట మండలేదు అంటే చదివాం కానీ బుర్రకెక్కలే. దానివల్ల పరీక్షలో మార్కులు రావు. పరీక్షలో మార్కులు ఎప్పుడు వస్తుంది? చదివిన సబ్జెక్ట్ బుర్రకెక్కితే. బుర్రకెక్కితే ఏమవ్వాలి? మంట మండాలి. మేము మండిస్తున్నామండి, పక్కవాడు మండటం లేదు. నీకు మంట ఉంటే పక్కవాడు మండడు, మండలేకపోతే వాడు నీ నుంచి పారిపోవాలి. వేడెక్కువతే ఏమో తను మంట మండిస్తుంది. నేను రోజు మిమ్మల్ని ఐదున్నరకి రా అని నేను వేధించాను అనుకోండి, రెండే జరుగుతాయి. మీరు ఐదున్నరకైనా వచ్చేస్తారు, లేకపోతే ఏం జరుగుతుంది? నా నుంచి పారిపోతారు, అంతే కదా. అంతేకాదు, మీకు నిజంగా మంట మండితే మీరు ఏకాకులైనా అయిపోవాలి, లేకపోతే మీ చుట్టూ ఒక సంస్థ అయినా ఏర్పడాలి. కానీ నేను మండిస్తున్నాను, ఎవడు రావటం లేదు, నేను ఉన్న చోటే ఉన్నాను, భలేగా ఉంది అంటే నటన్ అనమాట. అంటే దీపం వెలిగించుకోలేదు, వెలిగిన దీపం యొక్క ఫోటో పెట్టుకున్నాం. వెలిగిన దీపం యొక్క ఫోటో పెట్టుకుంటే వెలుతురు వస్తుందా? కానీ అది దీపం వెలుగుతుంది మీకు కనిపించటం లేదా, నాకు చూపించవచ్చు, దానికి ఉంది. బీజేపీ వాళ్ళు అందుకని లేవలేకపోతున్నారేమో, ఆ దీపం పెట్టుకున్నారు కానీ వాళ్ళు బొమ్మ పెట్టుకున్నారు, ఆ దీపాన్ని వెలగటం లేదేమో, మరి మనకి తెలియదు అన్ని ఎన్ని గందరు కూడాలో. అంచేత దేర్ ద ఫస్ట్ ఆర్ పీరియడ్స్, ద ఫస్ట్ అంటే ఏంటి, యువ సంధి కాలం. ద ఫస్ట్ ఆర్ పీరియడ్స్ వెన్ ఈవెన్ ఎ లిటిల్ ఎఫర్ట్ ప్రొడ్యూసెస్ గ్రేట్ రిజల్ట్స్ అండ్ చేంజెస్ డెస్టినీ, నీతిని మార్చేస్తుంది. ఐదు రకాలుగా నా యొక్క అవతారము మారుస్తుంది ప్రపంచాన్ని అని ఆయన ప్రిడిక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు అరవిందో. వెళ్ళిపోయాక ఆయన పని చాలా మంది చేస్తున్నారు. నేను కదా గురువు గారు ఒక పెద్ద ఎగ్జాంపుల్, అరవింద యొక్క పని ముందుకు లాగినటువంటి వాళ్ళలో. ఏం చేయాలి? మొట్టమొదటి భారతదేశానికి స్వాతంత్రం రావాలి. ఎంత మంది నోట్లోంచి వింటానో నేను, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని. వచ్చిందా? ముక్కలైపోయినటువంటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనుకునే మనము మహామూర్ఖులం. భారతదేశం మీద అసలు ఏ ప్రేమ లేదు మనకి. తల్లి రెండు చేతులు కొట్టేశాక ఎందుకా తల్లి మనకి, ఎందుకా కొడుకు, ఎందుకా పిల్లలు? ఏం చేయాలి పిల్లలు? ఆ పోయిన చేతులు మళ్ళా తీసుకురావాలి. దానికి ఎక్కడ ప్రయత్నాలు కనిపించటం లేదు. కానీ ఇలాంటివి జరుగుతుంది అని అవతారాలు వాళ్ళు కబీర్దాస్ టైం నుంచి ట్రై చేస్తున్నారు, హిందూ ముస్లింలు కలిసిపోవాలని. కబీర్దాస్ టైం నుంచి మనం ఒక ఘోరమైన ఇగ్నరెన్స్ ఉంది. ఆ తమస్ ఆహా మేము కలము, మరి ఎట్ట ఆలోచించుకుంది? మనం అందరం కలిసి ఆలోచించాలి. మనమే ఆలోచించకపోతే ఈ విషయాలు చదువుకుంటున్నటువంటి వాడు బయటవాడికి అసలు ఏం పడుతుంది? వాడికి తెలిసి ఇలా చేయాలని. అంటే ఆ భారతీయ యొక్క ఆత్మకి ఉన్నటువంటిది, ముందు మనలో ఆ కోరిక రావాలి. కోరిక ఎక్కడుంది? నాకెందుకండి ఇదంతా, నా ఇంట్లో, నా ఇల్లు, నా కుటుంబం. దానికే మనం ఇచ్చుకునేటటువంటి ఆరు పన్నెండు ఆరు అర్ధరాత్రి పూట అస్వస్తి ప్రజాభ్యానది సవ్యంగా జరుగుతాయి. దేశవ్యయం క్షోభ రహితం జరుగుతుంది. ఇంకంటే మనస్సు యొక్క శక్తి ఇదంతా చేసేది. మనస్సులో క్యాన్సర్ మందు కావాలి, క్యాన్సర్ మందు కావాలి అంటే లేని మందు వస్తుంది అని మీకు నమ్మకం ఉన్నప్పుడు, దేశవ్యయం క్షోభ రహితం, దేశవ్యయం క్షోభ రహితం అంటే ఎందుకుంటాయి క్షోభలు ఉండవు. కానీ మళ్ళీ అది మెకానికల్. ఇందాక నేను చెప్పానే ఫోటో పెట్టేసుకున్నాం అంతే. ఆ మనస్సులో ఆర్తి రావాలి, నా దేశము, నా భారత మాత. అందుకే అరవింద వెనకాతల అఖండ భారత్ ఉండేది. ఎప్పుడైనా మీరు చూడండి అరవిందో కానీ మదర్ వెనకాతల, ఈ భారతదేశం లేదు, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బర్మా, శ్రీలంక ఇవంతా కలిసిపోయేటటువంటి విశాల భారతం, దాన్ని మహాభారతం అన్నారు. అంటే మనకి మాటలకు కూడా అర్థం, మనం వికృతమైనటువంటి అర్థాలే ఇస్తాం. మహాభారతం అంటే ద గ్రేట్ ఇండియా అని అర్థం. మహాభారతం అంటే ద గ్రేట్ ఫైట్ అని మనం పెట్టుకున్నాం. ఇంకా మహాభారతం జరుగుతూనే ఉంది, ద గ్రేట్ ఫైట్, నాన్ స్టాప్ ఫైట్ ఎవ్రీవేర్. ఇప్పుడు రిలే నిరాహార దీక్షల్లాగా రిలే యుద్ధాలు జరుగుతున్నాయి అనిపిస్తాయి నాకు. ఇక్కడ యుద్ధం ఆగితే అక్కడ, అక్కడ యుద్ధం ఆగితే అక్కడ, ఎక్కడో అక్కడ నిరంతరము. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత, నాకు పెద్ద హిస్టరీ దాని గురించి తెలియదు కనుక నేను గ్యారంటీగా చెప్పలేను, కానీ నాకు డౌట్ ఏంటంటే అప్పటి నుంచి ఇంతవరకు కూడా ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. ఏదో కారణంతో యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. ఏ కారణం లేకపోతే మా గీత ఇది, హిందువులు ముస్లింలు కొట్టుకునేది పాకిస్తాన్ గీత మీదే, నా దేశం ఇది, నా దేశం ఇది, ఎందుకో ఏ గీత ఎక్కడుంటే ఏముంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత, అస్వస్తి ఆ న్యాయమైనటువంటి మార్గంతో చేయమని ఆ మంత్రం చెప్పుకుంటే మనకి స్ట్రెస్ దేని మీద ఉంటుంది? అపుత్ర పుత్రుల సంతు నిర్ధన స్వధన జీవంత శరదాంత చాలు. అది జరిగిపోయి పోనీ అదైనా చేయండి, ఏ రాయవతే ఉంది, ఏదైనా అది చేస్తున్నాం కదా, స్ట్రెస్ అమ్మా. అందుకే నేను చెప్పా బ్లేడ్ ఏంటని. ఆ బ్లేడ్తో నువ్వు కాయగూరలు కొండుకుని కమ్మగా నీ ఇంట్లో భోజనం చేయొచ్చు. లేదు అదే బ్లేడుతో అనేక మందికి ఉపయోగపడేటటువంటి పనులు చేసుకోవచ్చు. అంచేత అది తప్పని నేను అంటేనే మీకు ఆ కోరికలు ఉండకూడదని అంటేనే, ఎవడు చెప్పాడు కోరికలు ఉండకూడదని? కానీ ఆ కోరికలతో పాటు దేశోయం క్షోభరహితం అన్నప్పుడు కనీసం అది అనుకోవచ్చు కదా, నా తల్లి నా భారతదేశం కూడా ఆనందంగా ఉండాలి, ఆ విశాలమైనటువంటి భారతదేశం రావాలి. ఏ లిటిల్ ఎఫర్ట్, ఈ ఆలోచన కూడా అవతారమూర్తి ఎప్పుడైతే ఉంటాడో, ఆ అవతారమూర్తి యొక్క వాతావరణం ఎప్పుడైతే ప్రకృతిలో ఉంటుందో, ఈ చిన్న చిన్న ప్రయత్నాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కానీ ఆ ప్రయత్నానికి దిశాహీనమైనటువంటిది, ఇప్పుడు చేసే ప్రయత్నాలంతా కూడా ఆసనాలు ప్రాణాయామాలు చేస్తే నీ డయాబెటిక్స్ పోతుంది, నీ రోగం పోతుంది అని నీ మీదకి సెంటర్ చేసుకుంటున్నావు తప్ప, ఆసనాలు అసలు ప్రపంచాన్నే మార్చివేయగలిగేటటువంటి శక్తి సంబంధమైనవి అని మనం చెప్పుకోవటం లేదు. కానీ మనం చెప్పుకోవచ్చుగా బయట ఉన్నటువంటి వాళ్ళు ఈ యోగాసనాలు అవి, కానీ వాళ్ళకి తెలియక కాదనుకుంటా, అంతే తప్ప రాదని. నీకు డయాబెటీస్ తగ్గుతుంది అది తగ్గుతుంది అంటే 15,000 ఇచ్చుకుని వర్షం కురుస్తూ ఉంటే హైదరాబాద్ అక్కడ లోపల జాగా లేకపోతే మొన్న వర్షం కురిస్తే బయట నుంచునే ఆసనాలు వేసుకున్నాను, మనకి అది లేదు, మాకెక్కడ టైం కుదురుతుందండి అది మానసిక దౌర్భాగ్యం. అంతకంటే ఇంకేది, అది ఆ మనస్సు కనుక కరెక్ట్గా ఆలోచించగలిగితే మనం ఇంత గొప్ప పని చేస్తున్నాం అంటే ఇంకో రకంగా ఆర్గనైజ్ అవుతాం మనం. కానీ అది మనలో ఉంది, ఇంకా అవతారమూర్తి ఏం చేయలేడు. రాముడు ఉన్నప్పుడు రావణాసురుడు ఏం మార్చగలిగాడు? ఇంచేత మీదే అది ఆ భ్రమలో ఉండకండి, భగవంతుడు మారుస్తాడు. భగవంతుడు మార్చగలిగి ఉంటే అసలు మీ ఇంత లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాడు మార్చేసి ఉండేవాడు. నీకు చెప్తాడా ఏంటి, నేను మారుస్తాను నేను మారుస్తానని? మార్చలేడు కనుకే, నువ్వు మారాలి కనుకే ఈ గందరగోళం అంతా కూడా. ద ఫస్ట్ ఆర్ పీరియడ్స్ వెన్ ఈవెన్ ద లిటిల్ ఎఫర్ట్ ప్రొడ్యూసెస్ గ్రేట్ రిజల్ట్స్ అండ్ చేంజెస్ డెస్టినీ. ద సెకండ్ ఆర్ స్పేసెస్ ఆఫ్ టైమ్ వెన్ మచ్ లేబర్ గోస్ టు ద మేకింగ్ ఆఫ్ ఎ లిటిల్ రిజల్ట్. అవతారమూర్తి లేనప్పుడు, యుగసంధి కాలం కానప్పుడు నువ్వు చాలా కష్టపడాలి. ఈ యుగసంధి కాలం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో నేను చెప్తున్నాను కదా, 1750. ఈ కాలం అంతా అంతకే మన సైంటిఫిక్ డెవలప్మెంట్స్ అవి ఎంత స్పీడ్గా డెవలప్ అవుతున్నాయో నీకు తెలియటం లేదు. ప్రపంచం అప్పటి నుంచి ఇప్పటికి ఎంత మారిందో, ఈ 250 ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందో, అది మానవుడు మనిషిగా పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఆ మార్పు రాలే. ఎందుకంటే అవతారం యొక్క శక్తి, ఆ యుగసంధి యొక్క శక్తి పనిచేస్తుంది. కానీ అది పనిచేయాలన్నా నువ్వు మారాలి, ముందు నీ దృష్టికోణం మారాలి. ఇంకా కనీసము నీ కోరికలకి ఫుల్ స్టాప్ పెట్టి ఇది లక్ష్యము. మొదటి లక్ష్యం ఏంటి, భారత మాత యొక్క ఈ బానిసత్వం పోవాలి, దాని నిజమైనటువంటి స్వరూపం బయటకు రావాలి. ఆయన ఏడుస్తూ రాసుకున్నాడు, నా తల్లి రొమ్ము మీద ఎవడో కూర్చుని గొంతుకు పిసికేస్తూ ఉంటే నేనేం చేయాలో అది చేస్తున్నాను అన్నాడు. రెండు చేతులు పోయినటువంటి తల్లికి ఆర్టిఫిషియల్ లింబ్స్ అయినా ఇవ్వాలిగా మనం, మరి దానికి ఏం చేయాలి? దానికి ఒక విధానం నేను నీకు చెప్పాను, సస్య ప్రజాభ్య అనేది కరెక్ట్గా ఆ భావనతో చేసుకుంటూ ఉంటే ఆ మనస్సుతో ఆ లిటిల్ ఎఫర్ట్ ప్రపంచాన్ని మార్చివేయడానికి ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ట్రూ దట్ ద లాటర్ మే ప్రిపేర్ ద ఫార్మర్, మేబీ ద లిటిల్ స్మోక్ ఆర్ సాక్రిఫైస్ గోయింగ్ అప్ టు ద హెవెన్ విచ్ కాల్స్ డౌన్ ద రెయిన్ ఆఫ్ గాడ్స్ బౌంటీ. కానీ మిగతా కాలాలలో మనిషి చేసేటటువంటి ప్రయత్నము వేస్ట్ అని కాదు. ఇక్కడ విషయం కూర్చోం, అంతవరకు కరెక్ట్ మనం. కానీ జాతిగా తప్పు చేస్తున్నాం, సమూహంగా తప్పు చేస్తున్నాం, సమూహంగా పనిచేయలేకపోతున్నాం, సమూహంగా ముఖముఖలైపోతున్నాం. ఆ ముఖముఖలే దేశ విభజనకు కారణమైంది. దేశ విభజన ఏముంది, ఇంకా ఆంధ్రప్రదేశ్ కూడా 3 ముక్కలు అవుతుంది, రేపు 5 ముక్కలు అవుతుంది. మళ్ళా అప్పుడు 500 జమీందారీలు ఏవో ఉండేవి కదా, మళ్ళా అది వస్తుంది, అది గ్యారంటీగా అటే వెళ్తుంది. అదేం గొప్పకేం వెళ్ళటం లేదు. మీరు దేశాన్ని పరిపాలించుకోవటానికి దానికి వేరు వేరు పేర్లు పెట్టుకోండి, అభ్యంతరం ఏం లేదు. 20 మున్సిపాలిటీలు కాకపోతే 5000 మున్సిపాలిటీలు పెట్టుకోండి ఒంగోలులోనే. కానీ రాజ్యము మాత్రం ఒకటదే ఉండాలి. ఎలా అర్థమవుతుందా? ముక్కలేం చేయక్కర్లే. ఆ ప్రమాదం జరుగుతుంది. కనుక ఈ క్లాసులు అసలు అరవింద్ చెప్పింది ఏంటి, అవతారమూర్తి దాని గురించి అవగాహన ఎవరికి ఉండాలి? అసలు మెయిన్ గా అవతారమూర్తి యొక్క శిష్యులకు ఉండాలి. అంతేత వాళ్ళు చేయకపోతే, మిలిటరీ వాళ్ళు యుద్ధం చేయకపోతే నేనేం చేస్తాను అని ఇంకోటి ఎవడైనా మన మీదగా ఆక్రమణ చేసేస్తూ ఉంటే నిద్రపోతే నిద్రపోవచ్చు. నేను మిలిటరీ అని కాదు కదా, నాది కాదు బాధ్యత అని కాదు, నాది దేశము, నేను ఏవైనా చేయగలను అన్నప్పుడు ఏం చేయాలి? చాణక్యుడు చేసినటువంటి ప్రయత్నాలు. చంద్రగుప్తుడిని చిన్నకురాణిగా పట్టుకున్నాడు కానీ నిలబెట్టగలిగాడు కదా. కథ తెలుసు కదా, కథలు నేనేం చెప్పకలేదు. కానీ ఆ సంకల్పం, ఆ నందవంశనాన్ని నేను నిర్మూలిస్తే తప్ప నేను సంకల్ప శక్తి. కానీ అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఇప్పటికీ ఇంతమంది మూర్తుల యొక్క రక్షణ, ప్రొటెక్షన్, మార్గదర్శనం ఉంది. అప్పుడు చాణక్యుడికి వాళ్ళు ఈ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్స్ లేవు. ఏదైనా ఒక మెసేజ్ పంపించాలన్నా ఏం పంపించాలన్నా ఎంత గందరగోళం. ఇప్పుడు ఏదైనా ఒక విషయం చెప్తే బెంగళూరు నుంచి విజయవాడ నుంచి అది వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తుంది 2వ రోజు 3వ రోజు. ఇంకా కలియక కలిసి పనిచేయగలరు. మిలిటరీలో ఉన్నటువంటి వ్యక్తులు మహర్షులేం కాదు, వాళ్ళు మనలాంటి మనుషులే. వాళ్ళు మనలాంటి మనుషులు కూడా కాదు. ఇంకేంటే మనం గురువుల గురించి చదువుకోవటానికి ఒక మానసిక స్థితి కలిగి ఉంటాం. వాళ్ళు తిండి కోసం చేరారు మిలిటరీలో, అంతేనా? లేకపోతే దేశం మీద ప్రేమతో చేరిపోయారనుకుంటున్నావా? అయినా దేశానికి వాళ్ళు ప్రాణం ఇవ్వగలిగితే, మనకి ఇది కరెక్ట్ అనిపించి మేము ఇది చేయగలము అని చెప్పి ప్రాణాలు ఇమ్మంటేనే ఆవిడు బాబు ఈ పని చేసి పెట్టండి అంటున్నారు. అది కూడా ఇప్పుడు నీ స్వార్థాలన్నీ పూర్తి చేసుకున్నాక కూడా నీకు చాలా టైం ఉంటుంది. ఏ టీవీ చూస్తానో, ఏ న్యూస్ పేపర్ చూస్తానో, లేకపోతే ఏ పక్కింటి వాళ్ళు ఎలా జీవించాలో అని నువ్వు వాళ్ళకు కూడా చెప్పకుండా నీ మనస్సులో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వాడు ఇలా చేస్తే బాగుంటుంది, వాడు ఇలా చేసి ఉంటే ఆ టైము మీరు దేనికి ఇవ్వాలి? దీనికి ఇవ్వండి. ఒకవేళ ఇవ్వలేకపోతే ఏముంటుంది అంటే, అన్హ్యాపీ ఈజ్ ద మ్యాన్ ఆర్ ద నేషన్ విచ్ వెన్ ద డివైన్ మొమెంట్ అరైజ్ ఈజ్ ఫౌండ్ స్లీపింగ్ ఆర్ అన్ప్రిపేర్డ్ టు యూజ్ ఇట్. ఎందుకు అన్ప్రిపేర్డ్ టు యూజ్ ఇట్ ఆ అవకాశాన్ని? బికాస్ ద ల్యాంప్ హ్యాజ్ నాట్ బీన్ కెప్ట్ ట్రిమ్డ్. చాలాసార్లు దీపం వెలిగించండి మాస్టర్ అంటారు నన్ను. అది వెలగదు, ఎంతసేపు పెట్టినా మాస్టర్ దీపం వెలిగించడం చేతే కాదు అని వాళ్ళు చెప్పుకుంటారు. కానీ అసలైంది ఏంటి, ఆ దీపం ఎక్కడ పెట్టారో తెలుసా? విపరీతమైన గాలి కొడుతూ ఉంటే. ఎక్కడ సంగతి చెప్తున్నా? విపరీతమైన గాలి కొడుతూ ఉంటే అట్లా దీపం వెలిగి అంటే నాకు టెస్ట్ చేస్తున్నారేమో అసలు వీడికి ఆ మ్యాజిక్ పవర్ ఉందా లేదా. పాపం వాళ్ళకి తెలియక కాదు గాలి కొడుతుంది అక్కడ. మూర్ఖం. నేను చాలాసార్లు అన్నం పెడుతున్నప్పుడు, ప్లేట్లు పెడుతున్నప్పుడు దగ్గర దగ్గరగా పెట్టకండి అయ్యా బాబు అంట. ఈ రోజుకి అది ఆచరణలోకి రాలే చెప్పాను చాలాసార్లు. తెలియదు ఆయన దేని గురించి చెప్తున్నాను. మీకే చెప్పాను చాలాసార్లు, విస్తరాకులు వేస్తారు, పక్కపక్కన వేస్తారు విస్తరాకులు. అనేక సార్లు ఆ విస్తరాకులు మళ్ళీ తీయాల్సి వస్తుంది. తీస్తారు కానీ వేసేటప్పుడు ఆ బుర్రలు తీయాలి. ఇంకా మనం ఏం చేయగలం? మన బుర్రలు అవి ఒక్కసారి ఏదైనా ఒకటి జరిగితే దాన్ని నేర్చుకోవాలి, మళ్ళీ రిపీట్ చేసుకోకూడదు. బికాస్ ద ల్యాంప్ హ్యాజ్ నాట్ బీన్ ట్రిమ్డ్ ఫర్ ద వెల్కమ్. దేనికి? అవతారమూర్తిని వెల్కమ్ చేయడానికి మనం ట్రిమ్ చేసుకోలేదు. అండ్ ద ఇయర్స్ ఆర్ సీల్డ్ టు ద కాల్. లేకపోతే నీ దగ్గరికి వచ్చానయ్యా నాకేం లాభం? నువ్వేం కావాలో, నువ్వు ఎందుకు వచ్చావో నాకెందుకు? మనం ఎంత మహామూర్ఖులం. ఓ శ్రీరామ్ శర్మ ఆచార్య కానీ, ఓ అరవిందో కానీ, ఓ మహాపురుషుడు కానీ, ఓ సత్సాయి కానీ కేవలం మన అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేయటానికి, మనకు ఉద్యోగాలు ఇప్పించడానికి వచ్చారని వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎంత మూర్ఖత్వం ఆలోచించుకున్నారు, ఎంత పరమ మూర్ఖత్వం. నువ్వేం వెళ్ళకల్లే. అందుకే సాయి చాలా తెలివైనవాడు, వీళ్ళందరికంటే ఆయన చాలా తెలివైనవాడు. అందుకే రామకృష్ణ పరమస్తు ఆయన చెప్పాడు, నువ్వు మూర్ఖుడు అయ్యా ఉండు, నేను నీ పని నేను చూస్తాను, నేను నువ్వు అలా ఏం చెప్పక్కర్లేదు, నేను రాయిగా కూర్చున్నా కూడా వాళ్ళ పనులు అయిపోతాయి, నేనుండక్కర్లే భౌతిక శరీరధారిగా వాళ్ళ కోరికలు తీర్చడానికే నేను ప్రూవ్ చేస్తాను. మీ కోరికలు తీర్చడానికి దేవుడు సశరీరంగా మన మధ్య తిరగాలి అవతారమూర్తిని. ఓ రాయి విగ్రహం చాలని అర్థమలే, సాయి విగ్రహాలు తీరుస్తున్నాయి కదా మీ కోరికను, దానికి ఆయన సశరీరంగా మన మధ్య ఉండాలా? ఉన్నాడప్పుడు ఆయన సశరీరంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. సాయి లాంటి వాళ్ళ వల్ల, రమణ మహర్షి లాంటి వల్ల స్వాతంత్రం వచ్చింది. చిన్న ప్రయత్నం చేశారంటే, మిగతా చోట్ల ఎన్ని పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయో స్వాతంత్రం కోసం. మన వాళ్ళు మేము మాకు స్వాతంత్రం కావాలి, స్వాతంత్రం మా జన్మ హక్కాన్ని ఆరుస్తూనే కూర్చున్నారు, అయినా స్వాతంత్రం వచ్చేసింది. దాన్ని బట్టి ఇప్పుడు ఈ అవతారమూర్తులు మనం కొంచెం ఒక స్టెప్ వేస్తే మిమ్మల్ని ఎంత ఎత్తుగా ఎదిగేస్తారు. అందుకే గురువు గారు తన ఉద్బోధనలో రాశారు, నువ్వు కాస్త సమర్పణ చేసే చూడు నేను ఎంత బతికి ఎక్కిస్తాను అని. నా కళ్ళు తిరుగుతాయండి పైకి ఎక్కితే, మా ఆయన ఏం ఎత్తద్దండి, నేను ఎక్కడున్నానో అక్కడ చాలు, నువ్వు కావాలంటే ఎదురు. ఆయన ఎగిరే ఉన్నాడు ఆయన. బట్ థ్రైస్ ఓ టు దెమ్ హూ ఆర్ స్ట్రాంగ్ అండ్ రెడీ ఎట్ వేస్ట్ ద ఫోర్స్ ఆర్ మిస్యూజ్ ద మూమెంట్ ఫర్ దెమ్ ఇస్ ఇర్ రిపేరబుల్ లాస్ ఆర్ ఎ గ్రేట్ డిస్ట్రక్షన్. అది వార్నింగ్ ఇస్తున్నది అరవిందో అప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు అదే నేను చెప్తున్నాను. బట్ థ్రైస్ ఓ టు దెమ్, మూడు సార్లు వాళ్ళు సిగ్గుపడాలి, బాధపడాలి. హూ ఆర్ స్ట్రాంగ్ అండ్ రెడీ, ఎవరికైతే శారీరకంగా బలం ఉంది, మంచి మీద పడిపోయి ఉన్నాను, నాకు ఆస్తమా వచ్చేస్తుంది, నేను పని చేయలేను, అప్పుడు నువ్వు ఇంకేం చేయగలవు, నువ్వేం చేయలేవు, కానీ శరీరం బాగానే ఉంది, పని పాట ఏమీ లేదు. ఎట్ వేస్ట్ ద ఫోర్స్ ఆర్ మిస్యూజ్ ద మూమెంట్, ఆ సంఘటన పరిస్థితి ఉంది, నాకు ఇంట్లో చాలా ప్రాబ్లంగా ఉంది, కాస్త ఆ ప్రాబ్లం తీసుకున్నాక యుద్ధం చేస్తానంటే తర్వాత యుద్ధం చేయక్కర్లే. ఆ టైం అప్పుడు మీరు పని చేయాలి, కానీ ఆ టైం వెళ్ళిపోయాక నువ్వు నేను ఏం చేస్తావు? అందుకే గురువు గారు ముత్తుకునే అంతగా ఈ టైం అప్పుడు ఆ పనులు చేయాలి తప్ప తర్వాత మీరు చేయవలసినటువంటి అవసరం లేదు అసలు, నువ్వేమీ చేయక్కర్లే. కానీ ఇంకా టైం ఉంది మనకి, ఇంకంటే కరెక్ట్ గా మధ్యలో ఉన్నాం. అసలు యాక్చువల్ గా ఎక్కువ వర్క్ జరగాల్సింది ఇప్పుడే. ఆ 2000 అనేది ఇస్ ద మిడిల్ పాయింట్, ఇంకా అక్కడే ఉన్నాం మనం. ఫర్ దెమ్ ఈజ్ ఇర్రిపేరబుల్ లాస్ ఆర్ ఎ గ్రేట్ డిస్ట్రక్షన్. కానీ అవకాశం వచ్చి కూడా ఎవడవుతూ ఉపయోగించకూడదు, వాడు చాలా ఆనందించవలసినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్తూ, నిన్న మనం చదువుకున్నటువంటి దాంట్లో ఏ విషయం గురించి ఇదంతా చెప్పాను నేను, దావర్ హస్తం, మనము ఒక విశేషమైనటువంటి ఉద్దేశంతో పుట్టాము అని ఎలాగైతే అరవిందో తననే తాను మలుచుకున్నాడు, మనము కూడా మనని మనం మలుచుకోవాలి. అరవిందో మలుచుకున్నాడు కనుక అంతవాడయ్యాడు, మనం మలుచుకోలేకపోతున్నాం కనుక ఇలా ఉన్నాం. ఆ మలుచుకోవటం పాయింట్ దేంతో చెప్పానా, 11 సంవత్సరాల వయసులో అరవిందోకి అది అర్థమైంది. ఏమర్థమైంది? ప్రపంచంలో చాలా మార్పులు రాబోతున్నాయి, ఆ చాలా మార్పులలో నాది కూడా ఒక విశేషమైనటువంటి పాత్ర ఉన్నది. ఇక్కడ నాది అనొద్దు మనం, మనది కూడా ఒక విశేషమైనటువంటి పాత్ర ఉన్నది. ఏంటంటే మార్గదర్శనం చేసేసి వాళ్ళు రోడ్లు వేసేశారు. రోడ్లు వేస్తున్నప్పుడు చాలా గందరగోళాలు ఉంటాయి, చాలా అవస్థలు పడతాయి. మనం ఇప్పుడు రోడ్లు వేస్తూ ఉంటే ఎంత అవస్థలు పడుతున్నాం చూసాం కదా. మనం మేము బాపట్లకు దేనికో వస్తున్నాం, నాకు గుర్తు లేదు ఎక్కడి నుంచి వస్తున్నాం, విజయవాడ నుంచి. వాడు ఓవర్ బ్రిడ్జ్ వేస్తున్నాడు, అక్కడ ఇంకా అవస్థ పడ్డాం మేము, అక్కడికి వెళ్ళాము, ఇసుకలో కూరుకుపోయింది అది. కానీ కారు కూరుకుపోయింది అంతా అయింది, కానీ ఎందుకు కూరుకుపోయింది అంటే అక్కడ రోడ్డు వేస్తున్నాడు. రోడ్డు వేశాక ఒక్కళ్ళు వెళ్ళొచ్చా? మరి ఇప్పుడు అందరూ వెళ్ళొచ్చు, రోడ్లు వేసేశారు కనుక. వాళ్ళు రోడ్లు వేసేశాక ఇంజనీర్స్ వాళ్ళు నాకు కనిపించటం లేదు అంటాను, ఆ రోడ్డు వేసిన ఇంజనీర్ ఇక్కడే నాకు ఎక్కడ కనిపించటం లేదండి ఏడివాడు. అలాగే శిలాశర్మ ఆచార్యులు వాళ్ళు ఏం కనిపించారు, రోడ్డు వేశాక వాడు ఎందుకు కనిపిస్తాడు? వాళ్ళు రోడ్డు వేశారని చెప్తాం, కావాలంటే ఆ రోడ్డుకు పేరు పెడతాం, శ్రీరామశర్మ ఆచార్య రోడ్ అను, శ్రీ అరవింద రోడ్ అను, ఏదో రోడ్డు పెడతాం. కానీ రోడ్డు చాలా బాగుందంటే కుదరదు, ఏం చేయాలి రోడ్డు మీద? ఎంతమంది వెళ్తారు? అనేక మంది గ్యారంటీగా వెళ్తారు, అందులో మీరున్నారా లేదా చూసుకోండి. రోడ్డు బాగానే ఉంది, మళ్ళా మీరు పెద్ద పోసు కొట్టక్కర్లే, మేము వెళ్ళకపోతే ఆ రోడ్డు ఏమవుతుంది? మీ రోడ్డు ఉన్నది అక్కడే, వాడు ఎవడో చెప్తాడే రోడ్డు ఎక్కడికి వెళ్తుందని అడిగాడు ఎవడో ఒకడు, దాని జవాబు ఏమిచ్చాడు, రోడ్డు ఎక్కడికి వెళ్ళదండి అని. అంత తెలివైన వాళ్ళు మనం, రోడ్డు కాదు వెళ్లేదు, ఆ రోడ్డు మీద ఆ మనుషులు ఎక్కడికి అరవిందో తీసుకెళ్ళదలుచుకున్నాడు, ఎక్కడ తీసుకెళ్ళదలుచుకున్నాడు అన్నది అది అది అవగాహన చేసుకోండి. ఇప్పుడు సమూహాలు కావాలి వాళ్ళకి, వాళ్ళు రోడ్లు వేసారు, ఇంకా రోడ్లు వేసాక సమూహాలు వెళ్ళకపోతే ఆ రోడ్డు ఉన్నా అక్కడికి వెళ్ళాం. ఆ రోడ్డు ఎక్కడికి తీసుకెళ్తుందో అక్కడికి వెళ్ళాలి అంటే మీరు ఆ రోడ్డు మీద నడుస్తూ వెళ్ళాలి మీరు. కానీ రాచబాట వేసేసారు వాళ్ళు, మామూలు బాటలు కూడా కాదు, ఎయిర్ప్లేనే బాట. ఆ బాట వేసిన తర్వాత ట్రై ఫోర్ టు యూ అన్నాడు. మూడు సార్లు మిమ్మల్ని నేను చెప్పినాను, నేను ఇంత అవకాశం అంటే ఆయన చెప్పించటంతో ఆయనేం చెప్పించాడు, నువ్వు వెళ్ళకపోతే నీకే అనిపిస్తున్నాయి అయ్యో నేను అప్పుడు మిస్ అయిపోయాను. మొట్టమొదటిది, మొట్టమొదటి లక్ష్యం మీకు ఉండవలసింది ఏంటంటే భారతదేశాన్ని తల్లిగా చూడగలగటం నేర్చుకోండి. అరవింద్ ఆ ఫోటోగ్రాఫ్ మదర్ ముందు కూర్చుని ఉంటుంది, వెనకాతన ఆ మ్యాప్ ఉంటుంది, ఆ ఫోటోలు సంపాదించుకోండి. ఆ ఫోటోలు మన వాళ్ళందరి ఇళ్లలో ఉండాలి. మరి మనకి తెలియదు ఇక్కడ మరి మాధురి గారు పటేల్ గారు వింటున్నారు లేదో, వింటూ ఉంటే వాళ్ళకి నేను స్పెసిఫిక్ గా చెప్పేది ఏంటి అంటే మీ ఇళ్లలో ముందు మీ ఇద్దరు ఇళ్లలో అంటే ఎవరిళ్లలో పటేల్ మాధురి ఇళ్లలో ఆ ఫోటో వచ్చేయాలి ఇవాళ సాయంత్రానికి. చిన్న సైజ్ ఫోటో పెద్ద బ్లో పక్కర్లేదు, లేకపోతే పటేల్ ముందు గాబరా పడిపోతాడు, అంత పెద్ద సైజ్ కావాలి మాస్టారు 7 అడుగులా 10 అడుగులా అని అడుగుతాడు. నాకు అంతా అంత పెద్ద పెద్దవి కావాలి, పెద్ద పెద్ద బ్రెయిన్ ఉంటుంది నాకు. కానీ మనకి ఆ కాన్సెప్ట్ అలాంటి భారతదేశం మాకు కావాలి. వెడ్నెస్డే క్లాసులను తీసుకునేది మదర్ ప్రతి బుధవారం. అప్పుడు మదర్ వెనకాతల అఖండ భారత్ ఉండేది. వింటున్నారా మాధురి పటేల్ గారు, అఖండ భారత్ ఫోటోలు మన దృష్టిలో పడుతూ ఉండాలి నిరంతరం. ఇంత తప్ప బాగానే చెప్పారు మాస్టర్, మంత ఎక్కడ అవుతుంది ఇదంతా, మంత ఎక్కడ అవుతుంది ఏంటి? స్వస్తి ప్రజాభ్య దేశం క్షోభరహితం అని నువ్వు అనలేవు, మనస్ఫూర్తిగానండి. మనస్ఫూర్తిగా అంటే అదే మారుస్తుంది. ఏదో కంగారు పడిపోయి రోడ్ల మీదకేం వెళ్ళిపోక్కర్లే, ఇది చేస్తే చాలు, భావనతో చేయాలండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, చాలాసార్లు నేను చూస్తాను స్వస్తి ప్రజాభ్యాన్ని మొదలెట్టగానే గబగబా లేచిపోతే స్వస్తి ప్రజాభ్యాన్ చేపలు చుట్టేస్తూ ఉంటారు, మైక్ ఆఫ్ చేసేస్తూ ఉంటారు. అప్పుడు కాస్త స్థిరంగా కూర్చుని కదలకుండా ఈ భావనతో చేసుకోండి అని చెప్పినా కూడా ఇప్పటికీ స్వస్తి స్వస్తి అనగానే తప్పని లేచిపోతాయి. కాస్త మనస్సును స్థిరంగా ఉంచుకుని అది చేయగలిగితే కూడా చాలా గొప్ప రిజల్ట్స్ వస్తాయి. అఖండ భారతం అది మొదటి గోల్. నిజంగా ప్రపంచం మారబోతుంది, గురువుల యొక్క శక్తికి మనం కరెక్ట్ రూపకల్పన ఇచ్చామంటే ఆ మార్పు ముందు మనకు కనిపించాలి. రెండోది ఏంటి, ఏ మార్పు కనిపించాలి? ఏషియా మొత్తము, ఏషియా ఒకటే వాలి. యూరో ఏషియాను ఏదో మన ఏషియన్ స్పీకర్స్ ఎంపీలు వాళ్ళందరూ కూడా కలిసి పెద్ద మీటింగ్ వేసుకున్నారు. లైన్లో పడుతుంది, ఆ భగవత్ శక్తి పనిచేస్తుంది. ఇదివరకు మీటింగ్ వేసుకోలేదుగా ఏషియా స్పీకర్స్ వాళ్ళు, ఇప్పుడు వేసుకున్న వాళ్ళు ఏదో ప్రణాళిక వేసుకుంటారు కదా. అది ఏ ప్రణాళికైనా కానీ అంటే ఏంటి, మొత్తం ఏషియా కూడా లేస్తుంది. కానీ అవగాహన ఉన్నటువంటి మనము ఈ ఆలోచనలు ఇక్కడ ఆలోచించుకుంటూ ఉంటే అది అక్కడ పోతుంది గ్యారంటీగా. అఖండ మండలాకారం అని చెప్పేది మనసు యొక్క స్థితి, ప్లస్ ఇక్కడ సుప్రామెంటల్ పవర్ వర్క్ చేస్తుంది. దాన్ని మనం దింపుకోగలిగితే అరవింద యొక్క సుప్రామెంటల్ పవర్, దానికి అడ్డు లేదంటాడు అరవింద. మిగతా అన్ని పవర్స్ ఓవర్ మైండ్ పవర్ వరకు కూడా యథేచ్ఛ సదాగురు అంటే, అందుకే శ్రీకృష్ణుడు కూడా ఓవర్ మైండ్ అంటాడు. అంటే నీకు జ్ఞానోదయం చేయగలడు కావాలంటే నీకు కాస్త శక్తి ఇవ్వగలడు దగ్గరగా ఉంటే, నువ్వు మాట వింటే, మాట వినకపోతే మళ్ళా శక్తి ఇవ్వలేడు. కానీ సుప్రామెంటల్ వస్తే మాత్రము ఇంకా ఏ శక్తి పనిచేయక్కర్లే, ఇట్ వర్క్స్, ఇట్ ట్రాన్స్ఫార్మ్స్, అది మారుస్తుంది పరిస్థితిని. ఇంకా మరి పరిస్థితిని మరి ఇదంతా మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉంటే, అక్కడ కాన్ఫరెన్సులు అవి జరుగుతూ ఉంటే గ్యారంటీగా అవతారమూర్తి యొక్క శక్తి కిందకి దిగుతుంది. ఎందుకంటే మనసులో ఉన్నంత మాత్రాన శాపాలు పనిచేయవు, వరదానాలు పనిచేయవు, వాక్ రూపంలో రావాలని మీకు చాలాసార్లు చెప్పాను నేను. విశ్వామిత్రుడికి రావణాసురుడు చనిపోవాలనేగా కోరిక, లేకపోతే రాముడిని ఎందుకు తీసుకెళ్తాం? ఆయన కోరికకి మరి ఆ బలం లేదా రావణాసురుడిని చంపే బలం ఉంటుంది, కానీ వాళ్ళు అహింస కదా, వాళ్ళ కోరికతో చంపరు. భౌతిక జగత్తులో అలాంటి వాతావరణం నిర్మించగలిగితే చెడిపోతుంది, మంచి వస్తుంది. ఈ వాక్ శక్తి ఒక విధంగా ప్రపంచానికి వరదానాలుగా మనం చెప్తున్నాం. ప్రపంచానికి ఆలోచన లేదు అసలు, భారతదేశంలో ఉన్నటువంటి నేతలకే అఖండ భారతం ఏం లేదు. ఖండ రాష్ట్రాల గురించి మాట్లాడుతూ ఉంటే అఖండ భారత్ ఎక్కడ? మరేం చేయాలి, నువ్వేం చేయకల్లే, ఇలా మాట్లాడుకుంటూ ఉంటే కాదు మనం ఇది డిస్కస్ చేసుకుంటూ. అరవిందో మాత్రం ఏం చేశాడు, అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు మా సంస్థ డెవలప్ అయింది. అంతేత రెండోది ఏంటంటే ద గ్రేట్ ఏషియా, ద రోల్ ఆఫ్ ఏషియా. దాన్ని మళ్ళా గురువు గారు సమస్త భారత్కో, సమస్త విశ్వకో భారత్ గాను దాని రెండు పుస్తకాలు రాశారు. ఇద్దరు ఎలాగ ప్యారలల్ గా వెళ్ళారో మనకేం తెలుసు అంటే గాయత్రి మంత్రం చేసుకుని యజ్ఞం చేసేసుకుంటే నేను శ్రీరామ శర్మ ఆచార్య. భలే శిష్యులు దొరికారు, ఆ గురువులకి ఎలా దొరికారు, నాకు దొరుకుంటేనే ఆ శిష్యులు వాయించుండేవాడు నేను, అందుకే నన్ను పట్టుకున్నారేమో వాళ్ళు, వాయించరాని ఆయన అని. నిన్ను మిమ్మల్ని వాయించటం కాదు, మీరు మారాలా అంతే తప్ప మీరు మాయమైపోకూడదు. అంచేత సెకండ్ పాయింట్ ఏంటి, ఏషియా అఖండ భారత్, ఏషియా. ఈ ఏషియా వచ్చిన తర్వాత మూడోది ఏంటి అంటే మొత్తము పృథ్వీ ఒక యూనిట్ గా పనిచేయగలగాలి. దాన్ని గురువు గారు విశ్వమాత అన్నారు. ఆయన మాటలు ఎందుకు మార్చాడు అంటే ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళకి మరి ఏం చెప్పాలి, విశ్వమాత అన్నాడు గాయత్రి మంత్రాన్ని. గాయత్రి మంత్రాన్ని మీరు అలా కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే ప్రపంచంలో ఇన్ని దేశాలన్నీ ఉంటాయి, కానీ దేశాలన్నీ కూడా ఒకే తల్లి బిడ్డల్లాగా వర్క్ చేయాలి తప్ప. నేను బాంబులు వేసేస్తాను, నేను వాడిని చంపేస్తాను, వాడిని ఇరాడికేట్ చేసేస్తాను. ఇప్పుడు ఈ అన్న అనేటటువంటి భాష అమెరికా కూడా వాడుతున్నాం, పెద్దన్నగా వ్యవహరిస్తోంది అమెరికా అని. అన్నలెవరు, భలే దొరికారు, ఆ మాటలు మాత్రం కరెక్ట్ గానే మరి వాళ్ళు ఆలోచించి ఏం పెట్టారు. ప్రకృతిలో ఆ సత్యం అలా దిగుతూ ఉంటుంది. అంచేది మనకి పెద్దన్నలు ఎవరు వద్దు, అన్నలు వద్దు మనకి, మనకు అమ్మలు కావాలి. విశ్వమాత ఆ తల్లి ప్రేమ వేరు చేయదు తల్లి, అది గురువు గారు. మూడో పాయింట్ అర్థమైంది. నాలుగో పాయింట్ ఏంటి, భారతదేశము ప్రపంచానికి అందజేయవలసినటువంటి జ్ఞానము. జగద్గురువుగా భారతదేశం వెళ్ళాలి అంటే అది ఒక పోస్ట్ కాదు, గురువు అనేటటువంటిది ఒక బాధ్యత. తప్ప అది భలే ఉంది పోస్ట్ జగద్గురు పీఠం అంటే జగద్గురువుని పట్టుకుని జైల్లో పెడుతున్నారు, ప్లస్ దానికి మర్యాద ఎందుకు ఇవ్వాలని కూడా అడుగుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు మర్యాద ఇస్తారో లేదో నాకు తెలియదు. తల్లికి తండ్రికి మర్యాద ఎందుకు ఇవ్వాలని ఒక్కడు అడగడు, అడుగుతాడా? రాష్ట్రనిష్ఠ కూడా అడగాలనుకుంటా, నా తల్లికి తండ్రికి నేను ఎందుకు మర్యాద ఇవ్వాలి, వాళ్ళు నాకేం చేశారని అంటాడు ఆవిడ. కానీ అలాంటి దద్దమ్మలందరూ కూడా రేడియోలోను దాంట్లోనూ టీవీలో మాట్లాడుతూ ఉంటే మనం సహించగలుగుతున్నాము అంటే నిర్వీర్యం అయిపోయాం కనుక, ఈ భావం లేదు కనుక. ఇంకా భారతదేశం మళ్లీ తిరిగి జగద్గురు పీఠానికి రావాలి. ఒకప్పుడు ఉండేది ఈ పీఠాలకు ఆ విలువ. విశ్వామిత్రుడు వచ్చి మా రాముడిని పంపించి అంటే నేను పంపించదన్నాడు. అప్పుడు ఆ జగద్గురు వచ్చి పీఠాధిపతి, నువ్వు పంపించు అంటే నోరు మూసుకొని పంపించాడు. అంచేత ఆ యాంగిల్ భారతదేశపు యొక్క జగద్గురుత్వాన్ని మళ్లీ బయటికి తీసుకురావాలి. ఇవన్నీ ప్రకృతిలో మామూలుగానే జరిగిపోతాయి. నువ్వు నేను అవస్థపడినా పడకపోయినా నాకు నమ్మకం ఏంటి అంటే ఆ గురువు యొక్క శక్తితో జరిగిపోతాయి. ఇవాళ కాకపోతే ఇంకో 200 ఏళ్లలో ఇది అంటే అవతారమూర్తి యొక్క శక్తి ఇంకా 200 ఏళ్లు 250 ఏళ్లు పనిచేస్తుంది. నాకు స్పెషల్ గా నా వ్యక్తిగతమైనటువంటి కోరిక ఏంటి అంటే ఆ 5వ పాయింట్ ఇప్పుడు చెప్పబోయేది ఏంటి అంటే అసలు మొత్తం మానవ జాతిని ఒక ఎత్తు పరిణామ క్రమంలో పైకెత్తాలి అని అరవింద కోరిక. అంటే ఆయన అంతా ఇదంతా పాప ఊహించేసుకున్నాడు. ఏముంది, భారతదేశం స్వతంత్రం అయిపోతుంది, అఖండ భారతం వచ్చేస్తుంది, ఏషియా వచ్చేస్తుంది. కానీ అదంతా ఆయన తెలియక ఊహించలే. సుప్రామెంటల్ డిసెంట్ అవుతే అది జరిగిపోతుంది, ఇంకా దానికి ఏం అడ్డు ఉండదు, అది మార్చేయగలదు. అది ఆ సుప్రామెంటల్ డిసెంట్ కి పాటు పడాలి మనం. ఆ సుప్రామెంటల్ డిసెంట్ కి అరవిందో తన విశేషమైనటువంటి ధ్యాన యోగాలు అది ఉపయోగించుకుంటే శ్రీరామ శర్మ ఆచార్య గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకున్నాడు. సరేనా, సరే ఇక్కడ కాపుదాం మనం. రేపు పొద్దున్న మనము దేన్ని సాయంత్రం, సరే చెప్తా, రేపు పొద్దున్న ఆ 3వ పాయింట్ చూద్దాం. రేపు ఏం చేయగలుగుతాను, సాయంత్రం ఎలా కవర్ చేస్తాం దాన్ని బట్టి. సరే ఇవాళ సాయంత్రం నాకు గుర్తు చేయండి, అలీపూర్ జైల్లో అసలు అరవిందో ఏం సాధించాడు, అది మన జగద్గురువు మనకి సాధించగలడా చెన్నై జైల్లో, అది మనం డిస్కస్ చేసుకోవాలి.
అదేమవుతుంది, వ్యక్తి ఏమవుతాడో అన్నది మీరు ఆలోచించకండి. వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటాడు. చేతనత్వం ఏం చేయగలదు అన్నది. నేను వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను, చేతనత్వం గురించి మాట్లాడుతున్నాను. ఆ చేతనత్వము జగద్గురు చేతనత్వము ఎప్పుడైతే బంధింపబడి ఉంటుందో. కానీ తమాషా ఏంటంటే, జగద్గురువులు అందరూ జైల్లోనే ఆవిర్భవిస్తారనుకుంటారు. కృష్ణుడు జైల్లోనే ఆవిర్భవించాడు, ఈయన గారికి వాసుదేవ సర్వమితి అనేది కూడా జైల్లోనే వచ్చింది. మరి మనకి సామూహికంగా ఈ జైలు ఏదైనా ఒక స్టెప్కి తీసుకెళ్ళగలిగి మనకు కూడా వాసుదేవ సర్వమితి అనేటటువంటి అవగాహన వస్తుందేమో చూద్దాం. సరేనా? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ బహిం మహిష గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయా అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనా సధనా సంతు జీవంత శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. సద్గమయ సమసోమా జ్యోతిర్గమయ
ప్రాణాయామాలు వేసుకోండి. టైం అయిపోయిన వాళ్ళు, ఇంట్లో పనులు అవి ఉన్నవాళ్ళు ఇంటికి వెళ్ళండి. ఆసన ప్రాణాయామాలు చేయటానికి ముందు ఆపాను నేను, అరగంట ముందు ఆపాను నేను. యాక్చువల్గా 7:30 కదా, సిద్ధానికి ఇచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళు మాత్రం రెడీ అయిపోండి. ఆసనాలు ప్రాణాయామాలు రెండు ఆసనాలు మాత్రమే వేయండి, తర్వాత ప్రాణాయామానికి ఎక్కువ టైం చేసుకుందాం. ఏదో రెండు ఆసనాలు వేయండి, ఆ ఆసనాలు వెనకాతలు ఉన్నటువంటి రహస్యాన్ని కూడా అర్థం చేసుకుంటూ వేయండి. జలపం